ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణంత్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. జీవితం అంటే మనం కొంత అర్థం చేసుకోవాలి. మన స్వామి ఒక పద్యంలో ఇలా చక్కగా చెప్పారు, పని పాటలందునే మీ బ్రతుకంత తెల్లారే, ఇది ఏ జీవితమని ఎంచినారా, మూడు పూటల మీరు భుజించి తృప్తిగా, ఇది ఏ జీవితమని ఎంచినారా, అలసట తీరగా హాయిగా నిదురించి, ఇది ఏ జీవితమని ఎంచినారా, పనికిరాని కబుర్లు పగలంతా మాట్లాడి, ఇది ఏ జీవితమని ఎంచినారా, ఎందుకా దేవుడు జన్మ ఇచ్చినాడు, తెలివి తేటలు కలిగి తెలియలేక కాలమును వ్యర్థముగా గడపదగునే, మనిషిగా మీరు ఇకనైనా మసలరయ్యా. స్వామి చెప్పిన ఈ పద్యమును చదివినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అవును, ప్రతి వ్యక్తి తన జీవితంలో వివిధ దశలకు తగినట్లు, అంటే చిన్నతనంలో ఆటపాటలతో, కాస్త పెరిగిన తరువాత చదువులతో, వివాహం తరువాత కుటుంబంతో, చివరికి వృద్ధాప్యంలో చింతలతో, ఇలా జీవితంలోని కాలాన్నంతా తినడానికి పడుకోవడానికి, మిగిలిన జీవితాన్ని పనికిరాని ముచ్చట్లతో గడుపుతూ ఉంటాడు. అలా కాకుండా మనకు ఈ జీవితాన్ని భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అని కాస్త మనిషిలా ఆలోచిస్తూ విచక్షణ జ్ఞానంతో చూసినట్లయితే మనకే తెలుస్తుంది, అవును, ఈ జీవితం కేవలం ఇవి అనుభవించటానికి మాత్రమే కాదని, ఇంకా అసలైంది ఏదో ఉందని అర్థమవుతుంది. నిజానికి కేవలం తినటం పడుకోవటం, సంసారాన్ని గడపటం మనుషులకు మాత్రమే కాదు, అవి పశుపక్షాదులు కూడా నిర్వహిస్తాయి. అయితే విచక్షణ జ్ఞానం ఉన్న మనిషి బుద్ధి జ్ఞానం అనే వాటిని పెంపొందించుకుని చక్కని సంస్కారంతో, జంతువునాం నరజన్మ దుర్లభం అంటే ఈ మానవ జీవితం చాలా చాలా అరుదైనది అనే సత్యాన్ని గుర్తించి ఈ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఈ సాధనలో మనం ముందుకు వెళ్లాలి అంటే ముందు చెప్పుకున్న పద్యాన్ని నిత్యం మనకు మనమే గుర్తు చేసుకుంటూ సాక్షాత్తు సత్యసాయి పరమాత్ముడు అందించిన సందేశాన్ని అర్థం చేసుకుని ఆచరించడమే మార్గం. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమంలో స్వామి మనకందించిన ఎన్నో ఉపన్యాసాలలో ఒక చిన్న సందేశాన్ని తీసుకుని చెవులతో విని జ్ఞానంతో అర్థం చేసుకుని బుద్ధితో ఆచరణలో పెడతాం. ఈ కార్యక్రమంలో శ్రోతలందరికీ సుపరిచితులైన మన తెలుగు రేడియో సాయి బృందంలోని శ్రీ గణేష్ కూడా మనతో ఉన్నారు. ముందుగా స్వామి సందేశాన్ని విందాం.
సంస్కారం అంటే ఏమిటి?
వాట్ డు యు మీన్ బై దిస్ రిఫైన్మెంట్?
దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటం, గుణాన్ని పోషించటం.
రిమూవింగ్ ఆల్ ద డర్ట్ అండ్ కీపింగ్ అప్ ఇట్స్ క్వాలిటీ.
ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి.
ఆల్ ద మెటీరియల్ దట్ వి పార్టేక్ ఈస్ నేచురల్ ఇన్ ది క్రియేషన్.
తింటున్నాము, వేడలు తింటున్నాము, ఇంకే విధమైనటువంటి పదార్థాలంతా మనం తింటున్నాము. పుట్టినట్టుగా మనం భోజించము.
వీ డోంట్ ఈట్ యాజ్ దే ఆర్ అవైలబుల్.
ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
యు ఫైండ్ ద ప్యాడీ గ్రోయింగ్.
అయితే ఈ గడ్డిని మనం మొదలు వేరు చేయాలి.
వీ రిమూవ్ ది గ్రాస్.
తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
అండ్ వీ రిమూవ్ ద హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్.
ఈ హస్క్ ను రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
అండ్ దెన్ ఓన్లీ ది రైస్.
ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరించి చేసుకోవాలి.
అండ్ రైస్ మస్ట్ బి బాయిల్డ్.
అది సంస్కరించిన తర్వాతనే మనం భుజించడానికి వీలవుతుంది.
ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ కెన్ ఈట్ ఇట్.
అదే విధంగానే ఒక వెండి కాని, బంగారు కాని, వజ్రం కాని కూడాను పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
లైక్ వైజ్ యు కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ డైమండ్.
ఈ గోల్డ్ సిల్వర్ ఇదంతా కూడా మట్టితో కూడి ఉంటుంటాడు.
సిల్వర్ గోల్డ్ డైమండ్ ఆర్ ఫుల్ ఆఫ్ మడ్.
అనేక విధములుగా పరిశుద్ధం చేసి
ఇట్ మస్ట్ బి ప్యూరిఫైడ్.
అగ్ని సంస్కారం చేత దీన్ని కొంతవరకు పరిశుద్ధమైనటువంటి యొక్క మెటల్ గా తయారు చేసుకోవాలి.
దేర్ఫోర్ ఇట్ మస్ట్ బి ప్యూరిఫైడ్. ఇట్ మీన్స్ ప్రాసెస్డ్ ఇన్ ఫైర్.
అప్పుడే దాని ద్వారా మనం అనేక రకాలను మనం చేసుకోవచ్చు.
దెన్ యూ కెన్ మేక్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ ఇట్.
కనుక ప్రతి దానికి కూడా ఓ సంస్కారం ఉంటుండాలి.
So everything needs refinement.
ఇది బట్టగా ఉంది.
This is cloth.
ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రత్తి.
Prior to that, this is cotton.
ఈ ప్రత్తి లోపల విత్తనములు ఇంకా 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 ఎన్నెన్నో ఉంటున్నాయి.
This cotton has got so many seeds and many
others. కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి.
And we have to extract the thread out of it.
ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది.
The threads must be interwoven so as to shape.
కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారం జరగాలి.
So as to have the cloth today, it must be processed.
ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
This kind of processing and refinement will help you to experience it, enjoy it, utilize.
కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జ్, కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
All that you study here is just bookish knowledge, familiarity with the text.
ఈ చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
This kind of refinement is also needed.
ఎంత చదువు చదివినప్పటికీ సంస్కారం లేని చదువు చదువే కాదది.
You may read a lot without culture, you cannot call it education.
ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను తినుని గుణంబు మానలేడు.
One may have very high education, but a mean man will never give up his quality.
తరచి చదువు చదువం తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
A flawless education has helped him to argue with people and not to acquire total wisdom.
కనుక మనము ఈ విధమైనటువంటి చదువు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాం ఈ చదువును.
Because we are educated, we continue to argue with people.
ఇది కాదు చదువు యొక్క విషయం.
This is not the quality.
చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
Education is not for just a living.
కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
And this education is for wisdom, the knowledge.
ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తం అని భావిస్తున్నాము.
We take it in the wrong direction and consider it that it's meant for
జీవితంలో రెండు మార్గం ఉంటుండాలి.
There are two paths in life.
ఒకటి జీవనోపాధి, రెండోది జీవిత పరమావధి.
One is just a living, another the purpose of life.
కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడా మనం కొంతవరకు గుర్తించాలి.
While carrying out our daily life, we should also work out టు అచీవ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
ఏదో మనం ఉండినంత వరకు జీవించి కట్టగలిపటికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
We may live and may die ultimately.
ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
దిస్ ఇస్ నాట్ ద పర్పస్ ఆఫ్
ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి.
వీ షుడ్ సెట్ అన్ ఐడియల్ టు ఎవ్రీవన్.
స్వామి పలుకులు, తేనె లలుకులు, సుధామధువులు, వారు చెప్పిన ప్రతిదీ అరికి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లుంటుంది. స్వామి చెప్పిన ఈ చిన్న క్లిప్లో అతి సులువుగా మనకు తెలుస్తుంది, సంస్కరణ అంటే మాలిన్యాన్ని తీయటం, గుణాన్ని పోషించటం. దానికి స్వామి చక్కని ఉదాహరణలు కూడా చెప్పారు. ఇక చదువు సంస్కారం, కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం, జీవనోపాధి, జీవిత పరమావధి, వీటిపైన మన దృష్టిని పెడదాం. ముందుగా మాలిన్యాన్ని తీయటం, గుణాన్ని పోషించటం అన్నారు స్వామి. ఏమిటి ఏ మాలిన్యాన్ని తీయటం అంటే, మనస్సు మలినపు కొంప అన్నట్లు మన మనస్సులో అనేక దురాలోచనలు వస్తూనే ఉంటాయి. నిజానికి మనస్సు అంటేనే సంకల్పాల వికల్పాల సమూహం, అది మనస్సు యొక్క సహజ నైజం. దీనిలో మన కర్తవ్యం ఏంటంటే మనలో వచ్చే చెడు గుణాలను దూరం చేసుకుంటూ మనలో ఉన్న మంచి గుణాలను నిత్యం ఆచరిస్తూ వాటిని పెంపొందించుకోవటం. సాయిరాం గణేష్,
సాయిరాం సాయిప్రసాద్,
మీరేమంటారు దీనిపైన?
ముందుగా స్వామివారి దివ్య పాద పద్మములకు మనసారా ప్రణామములు సమర్పిస్తూ, అసలు స్వామి ఎక్కువ మాట్లాడక్కర్లేదు. ఈ ఉపన్యాసం ఇచ్చిన ఈ 4 నిమిషాల్లో స్వామి ఎంతో చెప్పేశారు. మన జీవితంలో చేయాల్సిందంతా స్వామి ఈ 4 నిమిషాల్లో సమరైజ్ చేశారన్నమాట. ఇప్పుడు మనం ఈ సంస్కరణ అని స్వామి మాట్లాడుతున్నారు కదా, ఈ మొత్తం క్లిప్ లో చివరిలో స్వామి చెప్పిన మాటలు ఒకసారి మనం మననం చేసుకుంటే, ఇంకోసారి మన జీవిత లక్ష్యం ఏంటంటే, మనం ఊరికే పుట్టడం చావడం అనేది వ్యర్థం. ఒక ఆదర్శాన్ని మనం అందించాలి ప్రపంచానికి, ఒక ఆదర్శంగా మన జీవితం నిలవాలి అని స్వామి అంటూ ఉంటారు. ఈ క్లిప్ లో చెప్పారు స్వామి. అంటే నిజమైన ఆదర్శం ఏంటి, అసలు మనం పుట్టేది ఎందుకు, మన జీవిత లక్ష్యం ఏంటి అనేది ముందు మనం తెలుసుకున్నామంటే, ఈ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసుకున్నట్లయితే మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటో మన మనసుకి బోధపడతాయి. ఈ దివ్యత్వాన్ని తెలుసుకోవడం, మనలో ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకుని ఒకే ఆత్మ అందరిలోనే ఉన్నది అన్న సత్యాన్ని, నిత్యమైన సత్యాన్ని మనం తెలుసుకోగలగడం మన జీవిత లక్ష్యం. స్వామి ఎన్నో మార్లు మనకి చెప్పారు, ఈ ప్రపంచంలో ఉన్న దివ్యత్వం అంతా ఒకటే, ఈ అద్వైత దర్శనం జ్ఞానం. సో ఆ జ్ఞానాన్ని సంపాదించుకునే మార్గమే ఈ సంస్కరణ. మనం గమనించినట్లయితే ప్రతి మనిషి పుట్టినప్పుడు ఎలా పుడతాడు, మనం ఏడుస్తూ పుడతాం, కోహం కోహం అని ఏడుస్తూ పుడతాం అని స్వామి చెప్పారు ఎన్నోసార్లు. అంటే నేనెవరిని హూ ఆమై అన్న ప్రశ్నతో మానవుడు వస్తాడు బయటికి. వచ్చిన తర్వాత క్రమక్రమేణా తను ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు తనలో తానే అనుకుంటున్నాడు, సోహం 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 సోహం, ఐఆమ్ దట్ అనుకుంటున్నాడు
అని.
కానీ ఈ రెండిటి మధ్య ఒక పర్టికులర్ మేబీ ఒక డివిజన్ ఉన్నది అనమాట, ఒక గోడ ఉన్నది. ఆ గోడని మెల్లమెల్లగా మనం తొలగించినట్లయితే ఆ సత్యాన్ని, నిత్యమైన సత్యాన్ని మానవుడు మెల్లగా అర్థం చేసుకుని ఆ సోహం, ఆ ఆత్మతత్వాన్ని తప్పకుండా గుర్తించగలడు అని నా ఉద్దేశం. ఇదే స్వామి ఎన్నో మార్లు చెప్తూ వచ్చారు. మొట్టమొదటి భాగంలో, ఈ క్లిప్ మొట్టమొదటి భాగంలో, మాలిన్యాన్ని దూరం చేసుకుని దాని సహజ గుణాన్ని పోషించడమే అసలైన సంస్కరణ, సంస్కారము అని స్వామి చెప్తున్నారు. అసలు ఎంత బ్యూటిఫుల్ గా స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. ఒక కంసాల వారిని తీసుకుంటే ఆ బంగారం గాని వెండి గాని ఏదైతే ఒక ఆభరణంగా మారాలో దాన్ని ఒక ప్రాసెస్ కింద తను పెడతాడనమాట. అది చాలా కష్టమైన పద్ధతి అది, ఎందుకంటే దాన్ని కరిగిస్తాడు ముందు, వేడి చేస్తాడు, దాన్ని కరిగిస్తాడు, ఆ తర్వాత దాన్ని మళ్లీ గట్టిగా తయారు చేసి దాన్ని కొడతాడు, దాన్ని అగ్ని సంస్కారం గుండా దాన్ని పోనిస్తాడు. ఆ తర్వాత నగిసి చెక్కేటప్పుడు ఆ సుత్తి తీసుకుని ఆ సూదిగా ఉండే ఆ ఇనప వస్తువుతో దాన్ని కొట్టి కొట్టి ఒక అందమైన రూపుని దానికి అందిస్తాడనమాట. ఆభరణంగా మారుతుంది అది. ఒక ముద్ద ఆ ఆభరణం స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలి? ఇంత సంస్కరణకుండా అది పోవాలన్నమాట. అది ఎవరి వల్ల సాధ్యం? అది కేవలం భగవంతుడి వల్ల సాధ్యం. ఈ బంగారం, వెండి ఈ పదార్థాలు తీసుకున్నట్లయితే దానికి ఒక కంసాలు అవసరం. అదే మన జీవితంలో మన సంస్కరించబడాలంటే మనం దానికి భగవంతుడు లేకపోతే ఒక గురువు ఎంతో అవసరం అన్నమాట.
చక్కగా చెప్పారు.
నువ్వేమంటావు సాయి ప్రసాద్?
చాలా బాగా చెప్పారు. అఫ్ కోర్స్ ఒప్పుకుంటాను దానికి. మీరు చిన్నప్పుడు అని చెప్పినప్పుడు నాకు ఒక చిన్న కథ జ్ఞాపకం వచ్చింది ఇప్పుడే. ఒక ఫోటోగ్రాఫర్ ఈ ప్రకృతిలో ఉన్న అతి సుందరమైన అతి స్వచ్ఛమైనది దానిని ఫోటో తీయాలి అని అనుకున్నాడంట. సో అలా వెతుకుతూ వెళ్తూ ఉంటే ఒక అతనికి ఒక చిన్న దృశ్యం కనిపించింది. అది చూసి తను చాలా ఆశ్చర్యపోయాడు. అదేంటంటే ఒక తల్లి ఒడిలో ఉన్న చిన్న బిడ్డ. ఆ బిడ్డ నవ్వుతున్న నవ్వుకి ఇతడు మంత్రముగ్ధుడయ్యాడు. ఏంటి మనందరం నవ్వుతున్నాం, కానీ ఆ పసిపాప నవ్వులో అంత స్వచ్ఛత ఎలా ఉంది, ఎందుకు అంత అందం అని ఆలోచించాడు. అప్పుడు తనకు అనిపించింది ఇంతకన్నా స్వచ్ఛమైంది ఏది ఉండదేమో అని చెప్పేసి స్వచ్ఛతకు నిదర్శనం అని చెప్పేసి తను ఫోటో తీసి తన బుక్ లో ప్రింట్ చేసేసుకున్నాడు. అయితే ఇలా కాలం గడిచింది, చాలా సంవత్సరాలు గడిచిపోయింది. ఈ ఫోటోగ్రాఫర్ మళ్లీ కొంతకాలానికి అనుకున్నాడు, ఈ ప్రపంచంలో అతి క్రూరమైనదేంటి, అంటే చెడుకు నిదర్శనం అంటూ ఏంటి అని అనుకుంటూ దాన్ని కూడా నేను ఫోటో తీయాలి అన్న భావంతో దేశ సంచారం చేస్తున్నాడు. చేస్తుంటే ఏమైందంటే ఒక తన స్నేహితుడు కలిసి చెప్తాడు, ఒక రాక్షసు ఉన్నాడ్రా బాబు, వాడెన్నో ఘోరాలు చేశాడు, ఎన్నో అగత్యాలు చేశాడు, జైల్లో ఈరోజు దొరికాడు, వాడిని జైల్లో పెట్టాము, వాడిని చూస్తే అసలు వాడంత రాక్షసుడు ఉండడేమో అని అలా మాట మధ్యలో తన గురించి చెప్పాడంట. సో అప్పుడు తనకు అనిపించింది వెంటనే, అమ్మో ఇంతటి రాక్షసుడు అంటే వీడే క్రూరత్వానికి నిదర్శనం అని చెప్పేసి సరే నేను అతన్ని కలుస్తాను అని చెప్పేసి పర్మిషన్ తీసుకుని జైలుకు వెళ్తాడు. వెళ్లినప్పుడు చూసేసరికి అతను నిజానికి సాధారణ మనిషిలానే ఉన్నాడు. రాక్షసుడంటే ఏ కొమ్ములు లేవు, ఏ వికార స్వరూపము లేదు. కానీ ఎందుకు వీడిని అందరు దూషిస్తున్నారు అంటే వాడు చేసిన పనుల వల్ల. సో అయిపోయింది, తనతో మాట్లాడాడు, ఫోటో తీసుకున్నాడు. మళ్లీ ఫోటో తీసుకుని ఆ రాక్షసుడు అని ముద్రపడిన ఆ వ్యక్తితో మాట్లాడి వెళ్తుంటే అతను అడుగుతాడు, ఆ ఖైదీ అడుగుతాడు, సార్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది, అడగొచ్చా అని అడుగుతాడు. చెప్పండి అని అంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు నన్ను ఎవరు ఫోటో తీసి స్వచ్ఛతకు నిదర్శనం అని బుక్ లో ప్రచురించారు అని మా అమ్మగారు చెప్పారు అని అన్నప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ గుర్తొస్తుంది, ఎందుకంటే తనే ఆ ఫోటో తీశాడు. అది విని ఆ ఫోటోగ్రాఫర్ చాలా ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే కొంతకాలం కిందట ఇతనే స్వచ్ఛతకు మారు పేరు అని నిర్ధారించుకున్న ఆ ఫోటోగ్రాఫర్ కి అదే వ్యక్తి ఇప్పుడు క్రూరత్వానికి నిదర్శనం అని డిసైడ్ అయ్యాడు. అంటే దీనికి కారణం ఏంటంటే ఆ పుట్టినప్పుడున్నంత స్వచ్ఛత, ఆ నిర్మలత్వం వాడు పెరుగుతున్న కొద్ది పోయింది. అది ఎక్కడ మిస్ అయింది అంటే, అది ఎక్కడ కోల్పోయాడు అంటే, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న విషయం సంస్కరణ. ఆ సంస్కరణ వాడికి లేకపోవడం వల్ల చెడు మార్గంలో ప్రవేశించి దుర్వ్యసనాలకి లోనైపోయి అలా క్రూరత్వంగా తయారయ్యాడు. సో నువ్వు అలా చిన్నప్పటి విషయం చెప్పినప్పుడు నాకు ఆ చిన్న కథ గుర్తొచ్చింది. మనకి ఇది అది చక్కని సందేశాన్ని కూడా అందిస్తుంది.
ఈ విషయంలో మనం స్వామి ఎన్నో మార్లు ఎన్నో విధాలా మనకి ఉపన్యాసాల ద్వారా మనకి ఎన్నో చెప్పారు. ఈ పర్టికులర్ విషయం మీద స్వామి ఒక చిన్న కథ చెప్పినట్టు నాకు బాగా గుర్తు. ఏంటంటే ఒక గుడి ఉన్నదంట, ఆ గుడిలో ఒక విగ్రహం, మెట్లు చెప్పులైతే ఎక్కడ పెట్టుకుంటారో భక్తులు, ఆ మెట్లు ఒక సంభాషణలోకి దిగాయనమాట. సంభాషణలోకి దిగినప్పుడు అవి మాట్లాడుకుంటూ ఈ చెప్పులు ఎక్కడైతే పెడుతున్నారో భక్తులు, ఆ రాయి అడిగిందంట ఆ విగ్రహాన్ని, అదేంటి నువ్వు నేను ఒకే రకంగా ఉన్నాము కానీ నిన్ను భక్తులందరూ అంత పూజనీయంగా చూస్తున్నారు, కానీ నా మీద మాత్రం వాళ్ళు కాళ్ళు పెట్టి తొక్కుతున్నారు, నన్ను సరిగ్గా వాళ్ళు ట్రీట్ చేయట్లేదు అని ఆ మెట్లు చెప్తాయన్నమాట. అప్పుడు ఆ విగ్రహం దాంతో మాట్లాడుతూ, ఒక్కసారి కొన్నాళ్ల క్రితం ఏమైందో ఒకసారి గుర్తు తెచ్చుకుందాం అని చెప్పి ఆలోచనలో పడతాయి రెండును. అప్పుడు రీల్ వెనక్కి తిరిగేసి ఏమైందో ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తుంటే రెండు ఒకటే, రెండు ఒకే రాయి నుంచి వచ్చాయి. కాకపోతే ఏమైంది అక్కడ, ఆ రాయిని చెక్కిన శిల్పి అనవసరమైనవన్నీ ఆ పీసెస్ అన్ని తీసేసి ఎక్కడైతే చెప్పులు పెట్టుకుంటారో ఆ పర్టికులర్ ప్రదేశాన్ని తయారు చేస్తాడనమాట. ఆ మాలిన్యాన్ని తీసేసిన తర్వాత మిగిలింది ఆ విగ్రహం. సో ఆ మలినం అంతా తీసేసిన తర్వాత అది ఒక అందమైన విగ్రహంగా మారి ఆరాధింపబడే ఒక రూపంగా మారిందనమాట అది. సో ఈ సంస్కరణ వల్ల ఈ స్థాయికి మనం ఆరాధింపబడే స్థాయికి ఎదుగుతాం అనమాట అని స్వామి ఒక ఈ చిన్న కథ ద్వారా మనకి చెప్పారు.
చాలా చక్కగా చెప్పారు.
అయితే మనం ఒకసారి మనం ఇలా చూసుకున్నట్లయితే ఈ సంస్కరణ ఎలా జరుగుతుంది అది మనం ఆలోచిద్దాం. ఊరికే జరిగిపోతుంది సంస్కరణ? అలా జరగదు. ఏం అవసరం సంస్కరణకి? సంస్కరణకి ఒక సాధన అవసరం మనకి. స్వామి ఇప్పుడు ఈ బంగారం వెండి మనం అంటున్నాం కదా, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో మానవుడి జీవితంలో అది ఒక సాధన. మనం బాల్యం నుండి యవ్వన దశలోకి వచ్చినప్పుడు, అక్కడి నుంచి గృహస్థ దశలోకి వచ్చినప్పుడు, అక్కడి నుంచి పెద్ద అయినప్పుడు, ఇలాగ వివిధ స్థాయిల్లో మనం సంస్కరణకు గురవుతూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాం, స్కూల్లో టీచర్ పాఠాలు చెప్తున్నారు, ఆ పాఠాలు చెప్పేటప్పుడు సత్యం పలకాలి, మంచి చెయ్యాలి, ఇలాంటివన్నీ మనకి పిల్లలకి టీచర్లు బోధిస్తూ ఉంటారు. అది ఒక రకమైన సాధన. మనం పాఠశాలలో మొట్టమొదటిగా మనం చేరిన తర్వాత గురువులు, లౌకికమైన గురువులు మనకు అందించే ఒక జ్ఞానం అనమాట అది. అది బేసిక్ లెవెల్. ఒక మెట్టు పైకి ఎదిగితే మనం ఏ డిగ్రీయో ఇదో చేసినప్పుడు మనం ఇంకా ఈ సైన్స్ అని, ఈ మ్యాథమెటిక్స్ అని ఆ అంతరార్థాల్లోకి వెళ్తాం అనమాట. దీంట్లో ఏముంది, దాంట్లో ఏముంది, ఇంకా డీపర్ మీనింగ్ అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేస్తాం. అర్థం చేసినప్పుడు మనం అణువు, పరమాణువు, ఇది అది అని ఇంకా డెప్త్స్ లోకి వెళ్తాం. ఇది ఒక రకమైన విద్య. కానీ స్వామి ఏమంటున్నారు, ఇలా ఎన్నో విద్యలు చదువుకుంటున్నాము, విద్యలు చదువుకున్నప్పుడు మనం ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం? ఇంత నేర్చుకున్నాం, ఇంత చదువుకున్నామని ఆ వాదోపవాదాలకు దిగుతున్నాం, కానీ మనం ఆ జ్ఞానాన్ని సరైన దారిలో మనం ఉపయోగపెట్టడం లేదు అని స్వామి చెప్తున్నారు. ఎంఏలు బిఏలు చదివి అని స్వామి ఒక చక్కని పద్యం చెప్పారు. మరి ఇంత చదువుకుని మనం ఏం చేయాలి? రెండు డిగ్రీలు చేస్తారు కొంతమంది, మూడు డిగ్రీలు చేస్తారు. ఎంత చదువు ఉన్నది అనేది ముఖ్యం కాదు, ఆ చదివిన దానికి ఎంత సార్థకత మనం అందించగలుగుతున్నాం,
దాంట్లో నుంచి ఏం నేర్చుకున్నాం.
ఈ మ్యాథమెటిక్స్ నేర్చుకున్నాము, 1+1 2 అంటున్నాం, ఈ లెక్కలో అర్థమేంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ జ్ఞానం అనే దానికి, ఈ జ్ఞానం మన సంస్కరణకు ఎలా ఉపయోగించుకోవాలంటే 1+1 2 అంటే రెండు మనకు ఉన్న మంచి క్వాలిటీస్ కి ఇంకొక మంచి క్వాలిటీ యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ అవుతాయి. అడిషన్. సబ్ట్రాక్షన్ ఏంటి? మనలో ఉన్న అక్కర్లేని చెడ్డ గుణాలన్నీ మనం తొలగించుకుంటూ పోతే మనకి మిగిలేది చివరిగా ఒకటిలోంచి ఒకటి తీస్తే ఎంత మిగులుతుంది? 0 మిగులుతుంది, మిగిలేది శూన్యమే. అట్లాగా మనం ప్రతి స్టేజ్ లోనే మనం మన జ్ఞానాన్ని, మనం విద్యని ఉపయోగించుకోగలిగితే మనం చక్కగా సంస్కరించబడతామని స్వామి ఎన్నో మార్లు చెప్తున్నారు.
అవును, చక్కగా చెప్పారు. అదే స్వామి క్లిప్ లో చెప్పిన రెండో ముఖ్యమైన విషయం కూడా అదే, విద్యకి సంస్కారానికి చాలా సంబంధం ఉంది. నిజానికి నేటి విద్యలన్నీ ఆ బుక్కిష్ నాలెడ్జ్ అని చెప్తారు స్వామి, అది అందిస్తున్నాయి తప్పించి దానిలో ఉన్న అంతరార్థం, అసలు ఎందుకు చదువుతున్నాం అన్న విషయం మర్చిపోతున్నాం. ఈ సందర్భంలో నాకు ఒక చిన్న హాస్యమైన కథ గుర్తొస్తుంది.
చెప్పు.
చిన్నప్పుడు మా స్కూల్లో మా సార్ చెప్పారు, సార్ అంట పాపం ఆయన 10th క్లాస్ కి చెప్పేశారు, తను పాపం ఎవరో తెలిసిన వాళ్ళ పిల్లాడు కదా అని చెప్పేసి ఫస్ట్ క్లాస్ అబ్బాయికి లెక్కలు చెప్పడానికి వాళ్ళ నాన్నగారు అడిగితే సరే పాపం మన పిల్లవాడు కదా అని చెప్పారంట. సో 10th క్లాస్ పిల్లవాడికి చెప్పిన విధంగా ఫస్ట్ క్లాస్ పిల్లవాడికి చెప్పలేము లెక్కలు. సో వీడికి అర్థం చేయాలి పాపం అసలు ఏంటి, ఒకటంటే ఒకటి ఏంటి, రెండంటే రెండేంటి, కలపడం ఏంటి, తీసేయడం ఏంటి చెప్దాం అని చెప్పేసి వాడికి అర్థం కావాలని చెప్పేసి చిన్నపిల్లలకి చాక్లెట్లు అయితే తెలుస్తాయి అని చెప్పేసి చెప్పారంట. అరే నీ దగ్గర 5 చాక్లెట్లు ఉన్నాయి, నా దగ్గర 2 చాక్లెట్లు ఉన్నాయి, నీ దగ్గర ఉన్న 5 చాక్లెట్లలో నాకు ఒక 2 చాక్లెట్లు ఇస్తే నీ దగ్గర 2 ఉంటాయి అని అడిగారంట. నిజానికి పాపం ఆయన ఉదాహరణ చెప్పింది ఎందుకంటే వాడికి 5లో నుంచి 2 తీస్తే ఎంత మిగులుతాయి అది చెప్పించడానికి. కానీ అక్కడ ఏం జరిగిందంటే సార్ నా దగ్గర 5 చాక్లెట్లు లేవు, ఫస్ట్ నాకు ఇవ్వండి అన్నారంట. అంటే వాడి దృష్టి అంతా ఆ చెప్పిన ఉదాహరణ అయిన చాక్లెట్ మీద ఉంది తప్పించి దానిలోని అంతరార్థం వైపుకి వెళ్ళలేదు. అది 1వ తరగతి పిల్లవాడి పరిస్థితి. నిజానికి చూసుకుంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో డిగ్రీ కాదు పీజీ కాదు ఇంకా ఎన్నో చదువులు చదివిన వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉందని చెప్పాలి. ఎంతో చదువుతున్నాడు కానీ వాడిలో ఆ సంతోషం ఆనందం వాడికి తెలుసుకున్న దానికి అర్థం వాడికే తెలియట్లేదు. దీనికి కారణం ఏంటంటే చదువుతున్న దానిలోని అంతరార్థం తెలియకపోవడమే. నిజానికి చదువు అనగానే నాకు ఒక పట్టా రావాలి, పీజీ చేశానన్న పట్ట రావాలి, లేదంటే పిహెచ్డీ చేశానన్న పట్ట రావాలి, అప్పుడు నన్ను అందరు గౌరవిస్తారు. నిజానికి ఆ సర్టిఫికెట్ లో ఏ గౌరవం లేదు, దానివల్ల వచ్చే మనలో ప్రవర్తనకి గౌరవం ఉంది. అందుకే అంటారు విద్య దదాతి వినయం అని. ఆ వినయం లేనప్పుడు, ఆ సంస్కరణ, ఆ సంస్కృతి, ఆ పద్ధతి లక్షణాలు లేనప్పుడు వాడు ఎంత చదువుకున్నా అంటే ఎందుకు పనికిరాడు వాడే అని స్వామి చాలాసార్లు చెప్పారు. సో ఎంతో ముఖ్యమైన విద్య అంటే మనల్ని సంస్కరించడానికి ఉపయోగించాల్సిన విద్య కేవలం కూటి కోసం కాకుండా మన ఉన్నతి కోసం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ మనం గమనించాలి. స్వామి అందుకే అన్నారు విద్య జీవనోపాధికి కాదు జీవిత పరమావధికి అని. సో మీరేమంటారు దీనిపైన?
ఇప్పుడు నువ్వు దీని గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఇందాక మనం మాట్లాడుకునే విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఒక విషయం తట్టింది నాకు. ఏంటంటే ఇప్పుడు పుట్టంగానే మనం ఎలా పుడతాం, మనం బట్టలు లేకుండా పుడతాం మనం. మనం యథావిధిగా మనం అట్లా ప్రపంచంలోకి వెళ్ళిపోలేం కదా. మనం ఒక సంస్కారాన్ని మనం అలవర్చుకోవాలి. మనం అలవర్చుకుంటూనే ఫస్ట్ మనం బట్టలు తొడుక్కుంటాం. బట్టలు తొడుక్కుని ఆ ప్రాచీన మానవుడు ఎట్లాగా ఒక సంస్కరణ ద్వారా ఈ మనిషి స్థాయికి ఎదగగలిగాడో మనం ఒక సైంటిఫిక్ గా కూడా చూడగలిగితే కోతి నుంచి మనిషి వరకు ఎలాగా వివిధ స్థాయిల్లో అతను ఆ క్రియేషన్ కే ఒక అందాన్ని తీసుకొచ్చాడు మానవుడు. ఏ విధంగా తను సంస్కరింపబడి తనను తాను సంస్కరించుకుని ఈ స్థాయికి ఈ టెక్నాలజీ తీసుకొచ్చేంత స్థాయికి ఎదగలుగుతున్నాడో అది చూస్తే ఈ సంస్కరణలో ఉండే ఒక అందం మనకి తెలుస్తుందన్నమాట.
చక్కగా చెప్పారు.
ఇప్పుడు ఈ నువ్వు చెప్పావు కదా ఇందాక పుట్టడం, క్షమించాలి, విద్య వాదోపవాదాలకు కాదు, దానికి జీవిత పరమావధికి, కేవలం పొట్టకోటి కోసం కాదు అని అనుకుంటున్నాం. ఎప్పుడైనా చూడండి బాగా చదువుకున్న వాళ్ళు సంపూర్ణ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎప్పుడు వాదనలోకి దిగరు.
చక్కగా చెప్పారు. నిజానికి ఈ వాక్యం నేను చెప్పాలనుకున్నాను.
సో అలా చూసినట్లయితే మనం ఆ మౌనంలో ఉన్నవాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంటుంది. ఆ మౌనం ఎప్పుడొస్తుంది? ఆ సంపూర్ణ సంస్కరణ అనేది అయిన తర్వాత అది వస్తుందన్నమాట. ఎందుకంటే ఎంటీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్ అని ఒక సేయింగ్ ఉన్నది అనమాట. తెలియని వాడు ఎక్కువ మాట్లాడతాడు. అన్ని తెలిసిన వాడు కప్పెప్పుడు ఫుల్ గా ఉన్నప్పుడు అది సౌండ్ రాదు దాంట్లోంచి, ఖాళీగా ఉన్నప్పుడే అది శబ్దం చేస్తుంది. అట్లాగా మనం చూసుకున్నట్లయితే స్వామి ఎంత అందంగా చెప్తారు ఈ జీవిత పరమావధి కోసం ఈ విద్య ఉపయోగించుకోవాలి, మనం జీవితం ఒక ఆదర్శంగా మనం నిలవాలి ఈ సొసైటీలో అనే దానికి చెప్తూ నాకు ఒక చక్కని ఉదాహరణ గుర్తొస్తుంది నాకు.
చెప్పండి.
ఏంటంటే ఇది ఒక సత్యసాయి పూర్వ విద్యార్థిని యొక్క ఒక అనుభవం. ఇది ఆ విద్యార్థి ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఇక్కడ స్వామి కళాశాలలో ఎంబీఏ చదువుకుని ఆ అబ్బాయి చదువుకుంటున్న రోజుల్లో కూడా చాలా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ ఎవరితో ఎక్కువగా, స్వామి కూడా ఎక్కువగా ఆ అబ్బాయితో ఎప్పుడు మాట్లాడే నిదర్శనాలు కనిపించలేదు. ఎప్పుడు భౌతికంగా స్వామి ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఈ అబ్బాయి చక్కగా చదువుకుని ఓ గ్రేడ్ లో పాస్ అయ్యి తన ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లడం జరిగింది. ఆ మల్టీనేషనల్ కంపెనీలో ఏమైందంటే వాళ్ళకి ఒక ఎంట్రీ సిస్టమ్ ఉంటుంది. ఆ ఎంట్రీ సిస్టమ్ లో వాళ్ళకి అందరూ వినే ఉంటారు, ఆ కార్డ్ ఇన్సర్ట్ చేసి స్వైప్ కార్డ్ అంటారు దాన్ని, ఆ స్వైప్ చేసి వాళ్ళ అటెండెన్స్ మార్క్ చేసుకుంటారనమాట. తను అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ మల్టీనేషనల్ కంపెనీస్ లో అప్రైజల్స్ అని ఉంటాయి. అంటే ఒక వ్యక్తి యొక్క ఒక ఉద్యోగి యొక్క పర్ఫార్మెన్స్ ని వాళ్ళు సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళు అబ్జర్వ్ చేసిన తర్వాత అన్ని కోణాల నుంచి వాళ్ళు బాగా అనాలిసిస్ చేసి వాడికి ఎంత శాలరీ హైక్ ఇవ్వాలి, వాడికి ప్రమోషన్ ఇవ్వాలా వద్దా అన్న నిర్ధారణకు వస్తారనమాట. సో అదే విధంగా వీళ్ళ కంపెనీలు కూడా ఇలాగా ఒక ఆడిట్ జరిగి ఒక అప్రైజల్ సిస్టమ్ ని సెట్ చేశారు. సెట్ చేసిన తర్వాత ఈ అబ్బాయి కన్నా ఎక్కువ పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఈ అబ్బాయి కన్నా ఇంటెలిజెంట్ గా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఫైనల్ గా ఆ అప్రైజల్ సిస్టమ్ వచ్చేసరికి ఈ అబ్బాయికి హైయెస్ట్ శాలరీ హైక్ లభించిందనమాట. అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు ఎందుకు ఇట్లా జరిగింది అంటే, ఒకే ఒక్క చిన్న పని, తను చేసిన చిన్న పని ద్వారా ఈ ప్రశంసను పొందగలిగాడు. ఆ అబ్బాయి తిరిగి వెళ్లి అతన్ని అడిగారనమాట, ఎవరైతే ఈ సీఈఓ ఉన్నాడో అతను అనౌన్స్ చేశాడు ఈ పబ్లిక్ లో, ఈ ఆఫీస్ మీటింగ్ లోని ఇలాగ అనౌన్స్ చేశారు, ఈ అబ్బాయికి శాలరీ హైక్ ఇవ్వడం జరిగింది. ఎందుకో చెప్తాను వినండి. గత 3 సంవత్సరాలుగా ప్రతిరోజు పనికి 9:44 కరెక్ట్ గా అతను ఆ కార్డుని స్వైప్ చేస్తాడంట. ఆ అబ్బాయి మన స్వామి విద్యార్థి, ప్రతిరోజు 9:44 ఆ కార్డు స్వైప్ చేస్తాడు. అంటే ఆ 3 సంవత్సరాల్లో ఆ అబ్బాయి ఆఫీస్కి రావడానికి ఎన్నో కష్టాలు పడి ఉండొచ్చు, కానీ ఆ టైంకి చేరి ఆఫీస్ లో తనను తను అలాగా ప్రజెంట్ చేసుకోవడానికి ఆ అబ్బాయి ఎంత కష్టపడి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. హైదరాబాద్ అనే మహానగరంలో ప్రతిరోజు 3 సంవత్సరాలు కంటిన్యూస్ గా అలా టైంకి రావడం అనేది చాలా కష్టమైన విషయం. అది ఎందుకు వచ్చిందో ఒకసారి బ్యాక్ క్యాల్కులేట్ చేసుకొని చూస్తే, తను ఎన్నో దర్శనాలకు వెళ్ళుంటాడు స్వామికి చదువుకున్న రోజుల్లో. స్వామి ఎప్పుడూ దర్శనానికి ఆ పంక్చువాలిటీ తప్పని విషయం అందరికీ తెలిసిందే. అది చూసి 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 ఆ అబ్బాయికి, ఈ అబ్బాయి తర్వాత ఈ అనుభవాన్ని పంచుకుని ఇలాగా చెప్పాడనమాట, స్వామి ఎప్పుడూ పంక్చువల్ గా వచ్చేవారు, అందుకు నాకు ఆ అలవాటు పడిపోయానమాట. ఈ స్వామి కాలేజ్ లో ఈ వాల్యూస్ అనేవి నేర్చుకుని ఆ తర్వాత తెలిసింది ఆ సీఈఓకి ఈ అబ్బాయి స్వామి కళాశాల చదువుకున్నాడని. వచ్చే సంవత్సరం వాళ్ళు ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారో ఆ ఇంటర్వ్యూస్ లో ఇంకా ఎక్కువ మంది సాయి స్టూడెంట్స్ ని వాళ్ళు అపాయింట్ చేసుకోవడం జరిగిందనమాట. ఇలా చూసుకుంటే ఒక సంస్కరణ, మన హాస్టల్ అంత అందమైన చోటు మనం సంస్కరింపబడ్డానికి ఇంకొకటి లేదని నా ఉద్దేశం.
చాలా 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 చక్కగా చెప్పారు. నిజానికి శ్రోతలందరికీ, వింటున్న శ్రోతలందరికీ అనిపించవచ్చు, ఏముంది కరెక్ట్ గా 9:44 కార్డ్ స్వైప్ చేయడం, అందులో ఒక పెద్ద గొప్ప విషయం ఏముంది అని. కానీ నిజానికి అది చాలా కష్టమైన విషయం. గమనించి చూడండి, రోజు అనుకోండి పెద్ద విషయం కాదు, పెద్ద సాధన కాదు, సత్యం కాదు, ధర్మం కాదు, ఏది కాదు, చిన్న విషయం అనుకోండి. రోజు ఒక పేదవాడికి కాస్త అన్నం పెడతాను అనుకోండి, లేదంటే నేను రోజు అబద్దం ఆడను అనుకోండి, అలా చివరికి ప్రతిరోజు 9 గంటలకు నేను లేదంటే రోజు పొద్దున్నే 5 గంటలకు లేచి స్వామి ముందు నిల్చండి, సమస్త లోకా సుఖినో భవంతు అని ప్రార్థిస్తాను అనుకోండి, అది ఖచ్చితంగా 1 సంవత్సరం కనుక చేయగలిగితే చాలా గొప్ప విషయం. ఒక పిల్లవాడే కాని, ఒక పెద్దవాడే కాని, ఏది కాని, తను అనుకున్న విషయాన్ని, తను నేర్చుకున్న విషయాన్ని నిత్య జీవితంలో పెట్టడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. అది చిన్న విషయమైనా చేయగలిగినప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన విద్యార్థి నుంచి తెలుసుకున్నాం. నిజానికి తను ఏ గొప్ప ప్రాజెక్ట్ లో ఏదో సాధించలేదు, అంటే అందరిలాగా ఇంకేదో ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేయలేదు.
ఇచ్చిన పనిని చక్కగా చేశాడు
అది,
కానీ దాంతో పాటు ఒక
డిసిప్లిన్
క్రమశిక్షణ క్రమశిక్షణను పాటించాడు అనమాట.
అది
ఆ క్రమశిక్షణ పాటించడం అనేది ఒక పెద్ద లక్షణం ఉంది.
అది ఇంకా మనం కాస్త అంటే గుర్తు తెచ్చుకోవాలనుకుంటే స్వామి చెప్పింది కూడా అదే, నిజానికి రావణాసురుడికి రాముడికి పోలిస్తే రావణుడికి చాలా గొప్ప శక్తులున్నాయి, అన్ని కళలున్నాయి, రాముడికి ఉన్నవి చాలా తక్కువ అని చెప్పారు. బట్ ఎందుకు ఆ డిఫరెన్స్ అంటే తనలో ఉన్న మంచి గుణాలు రావణుడిలో ఉన్న చెడ్డ గుణాలను ఒకరిని దేవుడిలా ఒకరిని రాక్షసులా చేశాయి అని. సో ఇంకా ముందుకు వెళ్తే ఇంకేమైనా చెప్తారా?
ఇలా ఇప్పుడే నువ్వు చెప్తుంటే నేను ఇంకొకసారి ఆలోచనలో పడ్డాను. మనం ఎప్పుడైనా బీచ్ కి వెళ్లి చూస్తే సముద్రాన్ని చూస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అది,
సముద్ర తీరం.
మనం ఆ సముద్రం ఎట్లాగ ఫామ్ అయింది అని చూసుకుంటే ఆ ఓషన్ లో కలిసే ముందు, ఆ సముద్రంలో కలిసే ముందు ఒక చిన్న ఏరుగా పారి ఎన్నో సంస్కరణలకు ఆ చిన్న ఏరు గురవుతుందన్నమాట. అలా పారుతూ పారుతూ ఎన్నో నదుల్లో విభజించబడి
ఎంతో భూమిని దాటి
ఎన్నో ప్రాసెస్ ఉండే అది వెళ్లి ఎన్నో రాళ్లను అధిగమించుకుని
చెట్టు
చివరకు అది. స్వామి ఎప్పుడు ఒక చక్కని ఉదాహరణ ఇస్తూ ఉండేవారు. ఒక రివర్ ఓషన్ లోకి, ఒక రివర్ ఓషన్ లోకి ఎంటర్ అవ్వాలంటే అది ఎంతో ఘర్షణ ఉంటుంది దానికి వెళ్లేటప్పుడు
ఆ ప్లేస్ లో,
ఆ చోటులోని ఎంతో కష్టమైనది. అప్పటికే ఆ హిమాలయాల దగ్గర నుంచి వచ్చిన ఆ గంగానదో గాని ఏ నదైనా గాని అలా పారుకుంటూ వచ్చేసరికి దాన్ని అలసిపోతుంది అది. వచ్చేసరికి ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏదైతే ఉందో ఆ ఓషియన్ తో, సముద్రంతో
కలిసి
అక్కడున్న ఘర్షణ ఇంకెక్కడ కనిపించదు, ఆ ఘోష ఇంకెక్కడ వినిపించదు. అలాంటి చోట తనను తాను సమర్పించుకున్నప్పుడు అప్పుడు ఆ నది అనేది ఆ సముద్రంలో కలిసి దాంతో ఒకటవుతుందన్నమాట. మనం ఎన్ని సంస్కరణలు చేసుకున్నా, ఎన్ని ప్రాసెసెస్ అండర్గో అయినా చివరిగా కావాల్సింది ఏంటి, మనకి మనల్ని మనం ఆ భగవంతుని చేతిలో మనం అర్పించుకోవడం. ఈ బంగారం వెండి విషయానికి వస్తే తమను తాను ఆ కంసాలి వాడికి అర్పించుకుంటాయి. అర్పించుకున్నప్పుడే ఆ సంస్కరణ అనేది జరుగుతుంది. ఆ సంస్కరణ అనేది జరిగినప్పుడే అది ఒక మంచి విలువైన ఆభరణంగా అది రూపుదిద్దుకుంటుంది అన్నమాట. ఇందాక అదే దాని గురించి ఆలోచిస్తున్నాను. మరి ఈ ప్రకృతే మనకి ఇంత చక్కని ఒక టీచర్.
అవును,
ప్రతిరోజు మనకి అలాగా కనిపిస్తూనే ఉంటాయి మనకి నిదర్శనాలు ప్రకృతి నుంచి. ఇంతకన్నా చక్కని ఒక పాఠశాల ఈ ప్రకృతి అనేది, ఒక పాఠశాల. ఆ పాఠశాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సో అలాగా ఇంకేమైనా చెప్తావా సత్యసార్?
అదే నువ్వు నది గురించి చెప్తున్నప్పుడు అదే అనిపించింది. నదీనాం సాగరోగతి అన్నట్లు నదులు చివరికి కలవాల్సిన ప్రదేశం ఏంటంటే సముద్రం. ఆ నది నిజానికి మనం కొంచెం ఆలోచించినట్లయితే ఎక్కడో హిమాలయాల్లో స్టార్ట్ అయింది. మనం చూసినట్లయితే ఋషికేశ్ ఆ ప్లేస్ లోకి వెళ్లి చూసినట్లయితే ఆ మట్టితో వస్తున్న నీరు నిజానికి కల్మషంతోనే వస్తుంది. మధ్యలో ఎన్నో చెత్త చెదారం, తర్వాత కొండల మధ్యలో రాళ్ల మధ్యలో మట్టితో కలిసి రంగురంగులుగా ఇలా వస్తుంటుంది. కానీ నిజానికి మనం అనుభవిస్తున్న నీటిని చూస్తే, నది జలాన్ని చూస్తే
స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది
కనిపిస్తుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే అది పైనుంచే దారిలో దానికి జరిగిన సంస్కరణే కారణం. అలా ఇసుక మధ్యలో వెళ్తూ మలినాన్ని వదిలేస్తూ చివరికి ఆ ప్లేస్ కి, అంటే అది చివరి స్థాయికి చేరేసరికి స్వచ్ఛంగా మారుతుంది.
ఇంకొక అద్భుతమైన ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే ఒక చెట్టును తీసుకోండి మనం. ఆ చెట్టు ఒక చిన్న విత్తు నుంచి ఆ చెట్టు దాకా తయారవ్వాలంటే అది ఎంతో సంస్కరణను అది అనుభవిస్తుంది అన్నమాట. ఆ అనుభవించినప్పుడు స్వామి ఏం చెప్తారు, ఒక చిన్న విత్తు నాటినప్పుడు ఆ గార్డెనర్ ఎంత దానికి ఎంత శ్రద్ధ తీసుకుంటాడంటే దానికి చుట్టూరా ఒక ఫెన్స్ పెడతాడు,
కంచె పెట్టి
దానికి రోజు నీళ్లు పోస్తాడు. నీళ్లు పోసిన తర్వాత అది ఎదిగేటప్పుడు అది తిన్నంగా ఎదగడానికి దానికి ఒక కర్ర కడతాడు. ఆ కర్ర కట్టిన తర్వాత అప్పుడు దానికి ఒక షేప్ వస్తుంది అన్నమాట. చివరిగా మనం చూసిన
మధ్యలో ఇంకా జంతువులు తినకుండా కాపాడతాడు.
అలాగా ఆ తోటమాలి చేసే పని ఎంత ఉన్నది చూడండి.
అంటే ఒక మహావృక్షంగా తయారవడానికి అంత సంస్కరణ తీసుకురావాలి,
సంస్కరణ ఉండాలి దాంట్లోని. ఉన్నప్పుడు అప్పుడు ఎంతో వేలాది మందికి నీడను పళ్లను కావలసిన పదార్థాలను ఇచ్చే ఒక పెద్ద వృక్షంగా అది సంస్కరింపబడి మారుతుందన్నమాట. ఈ ఒక ఈ ఇది చెప్పుకుంటుంటే అసలు నా ఉళ్ళే జలధరిస్తుంది. భగవంతుడు మన కోసం అవతరిస్తాడు, అవతరించి మనల్ని తన స్థాయికి తీసుకురావడానికి తను కృషి చేస్తాడు. మనం కృషి గుండా పోయేవాళ్ళం మనం, కానీ కృషి చేసేవాడు తను.
చక్కగా
చెప్పే స్వామి అవతరించట ఎనటలో అర్థమేమి, జనులపై ప్రీతి వాత్సల్య పరతతోడా అని చెప్పి స్వామి జీవ ప్రజ్ఞతో పాటు దైవ ప్రజ్ఞ ఆ అవేర్నెస్ స్వామికి ఉన్నదన్నమాట. దేవుడెవరు, జీవుడెవరు, మనల్ని ఆ స్థాయికి తీసుకురావడానికి మనం ఎంత చేయగలం, ఎంతవరకు వెళ్లగలం మనం అనేది స్వామికి తెలుసు. ఆ నిర్ణీత సమయంలో ఎంతవరకు చేయించాలో స్వామి అది చేయించారు, మన చేత చేయిస్తున్నారు కూడాని. ఆ విధంగా స్వామి ఒక సద్గురువుగా మనల్ని ఈ సంస్కరణ అనే దీంట్లో ఒక అనుభవాన్ని మనకి అందించి మనల్ని ఒక జ్ఞానిగా ఈ జీవిత పరమావధిని గుర్తించే ఒక మనిషిగా మనల్ని తీర్చిదిద్దుతున్నారని స్వామికి స్వామి చేస్తున్నారని నా నమ్మకం.
తప్పకుండా అదే చేస్తున్నారు. నిజానికి ఈ మనం విన్న క్లిప్ లో చివరిగా స్వామి చెప్పినట్లు ఊరికే జీవించటం కాదు, ఆదర్శవంతమైన జీవితం గడపాలి అని. సో మనందరం అలా ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని స్వామి అవతారం వచ్చి మనకెన్నో విషయాలు బోధించి, స్వామి చేయలేందంటూ లేదు, శ్రోతలందరికీ తెలుసు. సో మన కర్తవ్యంగా ముందు మనం ఆచరించి వాటిని పాటించగలగాలి. స్వామి ఎలా చెప్పారంటే మనకు అర్థం కావడానికి అతి సులువుగా చివరికి పాటల రూపంలో, పద్యాల రూపంలో కూడా చెప్పారు. నిజానికి మనం ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే సత్యధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు, ఆ ఒక్క పాట విన్నంతసేపు అనిపిస్తూ ఉంటుంది. నిజానికి మనిషి మారటానికి, తెలుసుకోవడానికి ఒక్క పాట వింటే చాలు కదా, ఎందో అంతరార్థం ఉంది, ఆ మార్గంలో పయనిస్తే చాలు కదా అనిపిస్తుంది. మనం ఇప్పటివరకు ఈ విషయంపై ఎంతో మాట్లాడుకున్నాం, శ్రోతలందరూ దీన్నంతా దీని ద్వారా ఆనందించారని నమ్ముతున్నాం. చివరిగా ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఆ సత్యధర్మ శాంతి ప్రేమలతో అన్న స్వామి సత్యసాయి గీతాన్ని విందాం.
ధన్యవాదాలు సాయిప్రసాద్, ఈ అవకాశాన్ని నీ ద్వారా స్వామి కల్పించినందుకు స్వామికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. స్వామి చెప్పిన ఈ విలువలను తప్పకుండా మన జీవితంలో ప్రతినిత్యం పాటిస్తూ మన జీవితాలను సంస్కరించుకొని స్వామి నిర్దేశించిన మార్గంలో నడుస్తూ స్వామి అనుకున్న స్థాయికి మనం చేరగలగమని స్వామి మనకు ఆ శక్తిని, యుక్తిని ప్రసాదించమని కోరుతూ సాయిరాం.
సాయిరాం గణేష్, చాలా ధన్యవాదాలు మీకు కూడా. మా శ్రోతలందరి తరపున
సత్యధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య జీవన యాత్ర సాగించు జీవా, సత్యధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య జీవన యాత్ర సాగించు, యత్న ప్రయత్నము మానవ ధర్మము జయాపజయములు దైవాధీనము, యత్న ప్రయత్నము మానవ ధర్మము జయాపజయములు దైవాధీనము, సత్య ధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య జీవన యాత్ర సాగించు, విశాలమగు మీద
పట్టు విడక ఆ పాదము గొలిచిన గట్టు చేర్చుట మన సాయివంతు. శ్రోతలందరూ విన్నారు కదా ఈ పాటలోని సారాన్ని, మీరంతా గ్రహించారని తలుస్తున్నాను. శ్రోతలందరూ అటువంటి ఆదర్శవంతమైన జీవితంలో పయనించేలా స్వామి మనందరినీ ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. ఇంతటితో సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదాశరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష సాయీశ్వర. హరిహి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంత్ నిలయంలో సమయం 4:19. మరికొద్దిసేపట్లో మీరు రేడియో సాయి వేదం శిక్షణ తరగతిని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి.